ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయదమెక్కడికే నీయు మా ఎన్నల సురభుల అన్న మంజుల వాణి. ఓ అమ్మ నీ కొడుకు మా ఇళ్లల్లో పాలు పెరుగు బతకనివ్వడు, ఎక్కడికైనా పమ్మంటే పోతాం, ఈ ఊళ్ళో ఇక ఉండలేము. ఇది ఉట్టుట్టి మాట కాదు, మా పుట్టింటి వాళ్ళ ఆవుల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాం. అంటే పుట్టింటి వాళ్ళ మీద ప్రమాణం చేశారంటే అది గ్యారంటీగా నిలబెట్టుకుంటారని అర్థం అన్నమాట. అంత తేలిగ్గా అలాంటి ఒట్టు వేయకూడదు, వేశారంటే వాళ్ళకి కొంచెం చికాకే వచ్చింది. అందుకని మా పుట్టింటి వాళ్ళ గోవుల మీద ఒట్టేసి చెబుతున్నాం, పొమ్మంటావా, మీ పిల్లలు డబ్బులో పెడతావా, బాగా డబ్బుంటే అనుభవించండి, బట్టలు కట్టుకోండి, కొడుకుల గనుచును బడుగుల వాళ్ళపై పడబిడుతూనే రాక అంతలెందు మిమ్మలెందుకి ఇలాంటి కొడుకుల్ని కానీ మాలాంటి పేదవాళ్ళ మీద విడిచిపెడితే మేమేమైపోతాం, మేం బతకలేము, ఊరు వదిలి పొమ్మంటావా, మీ కొడుకులు అదుపులో పెడతావా అంటే యశోద తెల్లబోయి నా కుమారుడు ఇన్ని పనులు చేశాడా, వాడు చూస్తే ఎంత బుజ్జి బాబు, గట్టిగా రెండు గుట్టగల పాలు తాగితే ఎక్కువైపోయిందమ్మా నేను పాలు తాగలేను అస్సలు అరగట్లేదు అంటట. ఆయనకు అరగడల్లా ఎండై చేసిన అంటాడు, మీరు చూస్తే ఇవన్నీ తాగేశాడంటారు, ఎలా నమ్మడం అని ఆవిడ ఇలా చూసింది కృష్ణుడి కేసు. వెంటనే కృష్ణుడు ఈ కళ్ళు ఎలా నలుమేసుకుని అందులో కాటుక రాసుకున్నాడు, పైగా అసలు ముఖం నలుపు, ఈ కాటుక నలుపు, ఈ కాటుక ముఖానికి పూసుకుంటూ నేనే అరగను వీళ్ళు ఎలా అబద్ధాలు చెబుతున్నారమ్మా అని ఏడ్చాట. ఆయన ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపుకి ఆవిడ హృదయం కరిగిపోయి నా కొడుకు మీద ఎన్ని అభండాలు వేశారు, మీ అందరికీ మొదటి నుంచి ఈర్ష్య, అందమైన కొడుకు మంచి కొడుకు పుట్టాడని మీరు అందరూ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు, అందుకే ఇన్ని అభండాలు వేస్తున్నారు. మీరు నిజం చెప్పండి అమ్మా, దయ్యాలు కూడా ఇన్ని తిండి ఇంత తిండి తినలేవు, ఇంత వెన్న తినలేవు, మా బుజ్జిబాబు తిన్నాడా అంటే నీకు అలాగే ఉంటుందిలే, నీకు కూడా బాగా ఎప్పుడో శాస్తి అయితే అర్థమవుతుంది అన్నారు పక్కవాళ్ళు. మీరేమైనా సరే మా అబ్బాయి చేశాడంటే నమ్మలేను అని ఆవిడ ఏమన్నది, ఫోన్లో ఇక మీదటైనా నేను బుద్ధి చెప్పి మా అబ్బాయిని ఇల్లు కదలకుండా చూసుకుంటాను, మా అబ్బాయి ఇంక మీ ఇంట్లో అడుగు పెడితే ఒట్టు అని. కుమారా ఇంకెప్పుడు వెళ్ళకురా నాయన, ఎందుకురా ఎంతమంది చేత చెవాట్లు తింటావు అని కుర్రాన్ని సముదాయించి ఆ తర్వాత వాళ్ళని మళ్ళీ ఎక్కడ వాళ్ళంతా అలిగి వెళ్ళిపోతారో, పౌరులంతా వెళ్ళిపోతే మరి అవమానం కదా రాజుగారికి రాణిగారికి. అందుకని ఆవిడ ఏమన్నదనమాట, అన్యమిరుగడు తన ఎంత నాటుతుండు మంచివాడే తడెగులు మానరమ్మ రామలారాత్రిలోకాభిరామలార తల్లులార గుణవతి మతల్లులార. మా అబ్బాయికి ఏ పుణ్యం పాపం తెలియదు, ఇంట్లో కూర్చుని మూల ఆడుకుంటాడు. అప్పుడప్పుడు నేను అబ్బాయిని నాయన బయటికి వెళ్ళి ఆడుకో అంటే నేను బయటికి వెళితే ఇంట్లోకి రావడానికి దారి తెలియదు అంటే అట్టపైగా బయటికి వెళ్ళి ఆడుకోమంది ఆవిడ, అంటే బయటికి వెడితే మళ్ళీ ఇంటికి రావడానికి నాకు దారి తెలియదు తప్పిపోతాను బాబోయ్ బాబోయ్ నాకు తెలియదు నేను ఇంట్లోనే ఉంటాను అంటాడు. నిజంగా ఇంట్లోనే కనబడేవాడు ఆయన, ఎప్పుడు ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు ఆ విషయం వాళ్ళకి తెలియదుగా మరి. అందుకని తనంత తాను ఇంట్లో ఆడుకుంటాడు, అన్యమిరుగడు ఇట్టిటు తనడు పొరుగిండ్ల త్రోవలు ఎరుగడు, ఇతరులకి దారి కూడా తెలియదు. ఒకసారి యశోద ఆ పంకజాక్షి గారి ఇంటికి వెళ్ళి కవ్వం తెమ్మంటే పంకజాక్షి గారు నాకు తెలియదు దారిలో కుక్కలు ఉంటాయి నేను పెడితే రాలేను నేను ఇంట్లోనే ఉంటాను అని వాట. మరి ఇలాంటి కుర్రాడేమో మీ ఇంటికి వచ్చి పాలు పెరుగు తాగాడు దొంగతనం చేశాడంటే నేను ఎలా నమ్ముతాను? మీరు మంచివాళ్ళు బంగారు తల్లులు, ఎందుకో మా అబ్బాయి మీద అలిగినట్టు అనిపిస్తున్నది, అయినా నేను మాట ఇస్తున్నాను, మా అబ్బాయి ఇల్లు కదలకుండా కట్టడి చేస్తాను ఇంట్లోనే పెడతాను పండి అని వాడిని పంపేసి ఇప్పుడు కొడుక్కేసి తిరిగి ఇదిగో ఈ రోజు నుంచి నీకు కొన్ని నియమాలు పెడుతున్నాను, గడప దాటానికి వీల్లేదు, ఇంట్లో ఆడుకో, ఇతరుల ఇళ్లలో దొంగతనం చేసి తినవలసిన కర్మ మనకేమిట్రా, ఎన్ని కొండల పెరుగులున్నాయి, ఎన్ని కొండల నిండా వెన్న ఉన్నది, నెయ్యి ఉన్నది, మంచి మంచి లడ్డూలు ఉంటే అవన్నీ తినడం మానేసి చెత్త తినే కర్మ నీకేమిటి, పైగా ఈ మధ్య నువ్వు మట్టి కూడా తింటున్నావు అని కొందరు చెప్పారు, ఇలా మట్టి తింటూ పట్టి చెడ్డ పేరు తెచ్చావంటే పట్టుకుని కొడతాను సుమా అని హెచ్చరించింది. అప్పుడు కృష్ణుడు ఎంతో బుద్ధిగా నేను కదలను, నేను అస్సలు కదలనే అమ్మా అని వాళ్ళ అమ్మ దగ్గర అమాయకంగా ముఖం పెట్టి పాలు తాగడం మొదలుపెట్టాట. ఆ పాలు తాగుతున్న కుర్రవాడి ముఖం ఎలా ఉందో తెలుసా, ఒక అమాయకుడిలాగా సాధువులేగా నోట్లో వేలు పెడితే కొరకలేని జడులేగా అస్సలు చదువు సంధిరాని వాడిలాగా అప్పుడే పుట్టిన శిశువులాగా ఎన్ని అమాయకత్వాలు చూపించాలో అన్నీ ప్రదర్శించాడు. అసలు అమాయకుడే ఆవిడ, ఈ మహాత్ముడు తన మాయతో అమాయకుడి వలె కనిపించాడు. ఏ విధమైన చేష్టలు చేయకుండా ఒకటి రెండు రోజులు ఉన్నట్ట. ఒకరోజు ఏం చేసింది తల్లి, ఈ కృష్ణుడిని పిలిచి నాయన ఈ పూట కడుపు నిండా పాలు ఇస్తున్నాను, పాలు తాగి అన్నయ్యతో పిల్లలతో బయటికి వెళ్ళి ఇక్కడ ఈ మన ప్రాంగణంలోనే ఆడుకో
బయటికి వెళ్ళి మట్టి తిన్నావా, తను తాను జాగ్రత్త. ఎవరింటికైనా వెళ్ళి పాలు పెరుగు తాగావా, తను తాను జాగ్రత్త. కావాలంటే ఇంట్లో ఇప్పుడే పాలు తాగి వెళ్ళు అని బలరాముణ్ణి, సుధాముణ్ణి, యాదవ బాలురు అందరినీ పిలిచి, మీరంతా ఆడుకోండి నాయన, మన ఇంటి దగ్గరే ఆడుకోండి, ఇతరులు ఇళ్ళకి వెళ్ళకండే అన్నది. అలాగేనమ్మా అనని బలరాముడు, కృష్ణుడు, బాలురు అంతా కలిసి ఆటలకి బయటికి వెళ్ళారు. వాళ్ళు అలా బయటికి వెళ్ళారో లేదో పావు గంట తిరగకుండా అందరూ పరిగెత్తుకొచ్చేశారు. అందులో బలరాముడు కూడా ఉన్నాడు. అమ్మ యశోదామాత అన్నారు, ఏమైనా అంతా వెంటనే వచ్చేశారు ఆడుకోకుండా అంటే ఏం చెప్పమంటావు, ఈ కృష్ణుడు ఏం చేశాడో తెలుసా అనగా, ఏం చేశాడు ఆయన అంది ఆవిడ. బయటికి వెళ్ళి అక్కడ బాగా మట్టి ఉంది, ఆ పుట్టమన్నంతా తీసి నోట్లో వేసుకుని తినేశాడు. పైగా మేమంతా అమ్మకి చెబుతామంటే చెప్పుకోండి చెప్పుకోండి చెప్పెట్టి కొట్టుకోండి అన్నాడు. ఇలా మమ్మల్ని విడిపిస్తున్నాడు, అమ్మకి చెప్పినా మాకేం లెక్కలేదు అంటున్నాడు అంటే ఆవిడ తెల్లబోయి, ఓ అరి కృష్ణ మళ్ళీ మొదలెట్టావా అని వెంటనే చెవి గట్టిగా పెట్టుకుంది. పట్టుకుని చెవి గట్టిగా పట్టుకుని మెలిదిప్పి, మన్నేటికి భక్షించదు మన్నియమములేల నీవు మన్నింపవు మీ అన్నయు సఖులును చెప్పెదరన్నా, మన్నేల మది పదార్థము లేదే, మట్టి ఎందుకు తింటావు నాయన, ఏ ఇంట్లో ఇంకా తినడానికి పదార్థాలు లేవా, లడ్డూలున్నాయి, బూరెలున్నాయి, గారెలున్నాయి, వెన్న ఉన్నది, పెరుగున్నాయి, పాలున్నాయి, అవి తినడం మానేసి మట్టి ఎందుకు తిన్నావు, నేను నీకేం చెప్పాను, కొన్ని నియమాలు పెట్టాను, ఇతరుల ఇళ్ళకి వెళ్ళొద్దు, ఎక్కడ మట్టి తినద్దు, ఇతరుల సొమ్ము అపహరించద్దని చెబితే అది వినిపించుకోకుండా ఉంటావా, నా నియమములు ఎందుకు పరిపాలించవు, పోని ఇది నిజం కాదు అసత్యం అనుకుందామా అంటే, ఎంతో పూర్వం చెప్పిన వాళ్ళు గోపికలు కనుక అసత్యమని గింటారు, ఇప్పుడు చెప్పింది గోపికలు కాదు, మీ అన్నయు సఖులును చెప్పేదారు, మీ అన్నగారు బలరాముడు అబద్ధమా డైరీ చెప్పాడు, స్నేహితులు చెబుతున్నారు. స్నేహితులకి నువ్వంటే ఏమన్నా కోపమా, నిజమే చెబుతున్నారు, నువ్వే ఏదో వెకిలి వేషం వేసి ఉంటావు, చెప్పు అన్నా, మన్నేల మరి పదార్థము లేదే, నాయన మట్టెందుకురా, ఇంట్లో ఇన్ని పిండి వంటలుంటే హాయిగా అవి తినడం మరి ఈ పని ఎందుకు చేసామని అడిగితే, ఇక్కడ పోతర గారు బుజ్జి వచనం రాశారు, పెద్ద వచనం కాదు, గద్యం చిన్నదనమాట. అని పలికిన ముగుద తల్లికి నెరవాది దంట అయిన ఈశ్వరుండిట్లరియే, అడుగుతున్నావుడ ముగ్ధ. ముగ్ధ అంటే ఏమిటి, పాలు నీళ్ళకి తేడా తెలియదు పాపం, నల్లగా ఉన్న నీళ్ళు అనుకుంటుంది, తెల్లగా ఉంటే పాలు అనుకుంటుంది, ఉట్టి అమాయకురాలు, కల్లా కపటం తెలియదు. అటువంటి అమాయకురాలికి నెరవాది దంట, అసలు శాస్త్రములన్నీ నేర్చుకున్నవాడు, శాస్త్రములకి పుట్టినిల్లు ఆయన, అటువంటి ఈశ్వరుడు సమాధానం ఇచ్చాట. ఈ పిచ్చి తల్లికి అంతటి అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు పరమజ్ఞాని బ్రహ్మజ్ఞాని సమాధానం ఇచ్చాడు. ఎలా ఉంటుందా సమాధానం, మరిక చెప్పేవాడు ఈశ్వరుడు, వీరి ఆవిడ పిచ్చిది అనమాట పాప అమాయకురాలు. అమ్మా మన్ను దినంగా నే శిశువునో ఆ కొంటినో వెర్రినో నమ్మల్ చూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా తారి మార్గం బుఘటించి చెప్పెదరు కాదే నిన్ మదీయాస్య గంధము ఆఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే. అమ్మా మట్టి తిన్నారు నేను ఏమన్నా చిన్నపిల్లాడినా, ఆకలితో ఉన్నానా, వెర్రాడినా, ఆకలితో ఉన్నా మట్టి ఎవడు తింటాడు, నేనేం వెర్రివాడిని అసలే కాదు. నువ్వు వీళ్ళ మాటలు నమ్మకు, వీళ్ళంతా బయటికి పెడుతున్నప్పుడు ఏమన్నారో తెలుసా, కృష్ణ ఈరోజు ఏమైనా నీ మీద నేరాలు మీ అమ్మకి చెబుతాం, ఆ నేరాలు మీ అమ్మ నమ్ముతుంది, నిన్ను కొడుతుంది అని ముందే చెప్పారు, నువ్వు నన్ను కొట్టాలని, నీ దగ్గర నా పలుకుబడి తగ్గించాలని కుట్ర పన్నారు, ఇదంతా రాజకీయపు కుట్రమ్మా, అంతేగాని నిజంగా నేను మట్టి తనలేదు. కాదు కృష్ణ, వాళ్లే నిజం చెప్పారు, నువ్వు అసత్యమాడావని నీవు పలికినట్టయితే దానికి సాక్ష్యం కావాలి, నేను ఇప్పుడే నోరు తెరుస్తాను, మట్టి తింటే లోపల మట్టి వాసన తెలుస్తుంది లేదా ఎక్కడో దంతాలకు అంటుకుంటుంది, మట్టి వాసన నీకు తెలిసిందంటే నన్ను నువ్వు కొట్టచ్చు, లేదా ఉట్టినే అభాండం వేసిన వేళని కొట్టు, అనవసరంగా ఏదనంటే నేను ఒప్పుకోను సుమా, తెరవనా నోరు, మట్టి వాసన చూస్తావా అన్నాడు ఆయన. సరే ఏమైనా సరే నేను పట్టుకు తంతాను, నోరు తెరవరా అంది ఆవిడ. ఇప్పుడే మట్టి తింటే లోపల గ్యారంటీగా మట్టి ఎంతో కొంత అంటుకుని కనబడుతుంది లేదా మట్టి వాసన గ్యారంటీగా తెలుస్తుంది, అందుకని ఆ మృత్యు యొక్క వాసన చూస్తాను, నోరు తెరువు అంది. ఈయన వెంటనే ఆ అని నోరు తెరిచాడు. ఆ ఏం అద్భుతమైన దృశ్యం, ఆ మహాత్ముడు నోరు తెరిస్తే ఆ నోట్లో మట్టి, ఆ మట్టి గడ్డలా, భువన బ్రహ్మాండాలని కనిపించాయి.
ఆ లలితాంగికనుంగొని లలితాంగికనుంగొని బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ శిఖి తరణి శశి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండం.
ఆ యశోదామాత శ్రీకృష్ణుడు నోరు తెరవగానే ఆ నోట్లోకి రెండు కళ్ళు ఇలా చొలిపి చూసింది. ఆ నోట్లో ఆవిడ పూర్వజన్మ సుకృతం వల్ల ఏం కనపడిందిట, ముందు జలధి సముద్రములు పెద్ద పెద్ద కెరటాలతో ఘూర్నిల్లుతూ కనబడ్డాయి, సముద్రాల తర్వాత పర్వతాలు కనబడ్డాయి, అడవులు కనబడ్డాయి, భూగోళం కనపడింది, అగ్నిహోత్రుడు కనబడ్డాడు, సూర్యుడు కనబడ్డాడు, చంద్రుడు కనబడ్డాడు, మొత్తం దిక్పాలకులు ఇంద్రుడు అగ్ని యముడు నిరుతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడు వంటి అష్టదిక్పాలకులు కనబడ్డారు. ఇంకా ఈ దిక్పాలకులతో కూడిన ఈ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు వాతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది లోకాలు సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ ఎట్ట చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులతో కూడిన భువన బ్రహ్మాండములన్నీ ఒకేసారి గిర్రు గిర్రును తిరుగుతూ కనబడ్డాయి. ఆ భువన బ్రహ్మాండాల మధ్యలో భూగోళం, భూగోళంలో వ్రేపల్లె, వ్రేపల్లెలో కృష్ణుడి చెవి పట్టుకుని ఉన్న తాను కూడా అందులో కనబడ్డారు ఆవిడికి. ఆవిడ చూసింది, కన్ను మూడ్చింది, ఆశ్చర్యపోయింది ఒక క్షణకాలం. ఏమి విచిత్రం ఇది, ఈ పిల్లవాడేమిటి, ఇంకా పసిబాలుడు, పూర్తిగా దంతములు కూడా రానివాడు, చిన్నారి బాలుడు, మట్టి తిన్నాడని ఈ పిల్లలు చెబితే మట్టి తిన్నావా నోరు తెరవమని నేను అడగడం ఏమిటి, అతడు నోరు తెరిస్తే ఈ భువన బ్రహ్మాండాలు కనబడడం ఏమిటి, ఇది నిజమా కాదా. కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదానను యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడంత ఈతని ముఖస్తంబై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకు ఏమి హేతువో మహా ఆశ్చర్యంబు చింతింపగం. ఇది కళ, విష్ణుదేవుడి మాయ, లేక ఎవరైనా ఇలాంటి ప్రయోగం చేశారా, ఎవరి సంకల్పం ఇది, సత్యమా అసత్యమా, అసలు నేను ఆలోచనలో ఉన్నానా లేక ఆలోచన నశించిన వెర్రిదాన్న, యశోదనా లేక వేరే పరస్త్రీనా, ఇది వ్రేపల్లె లేక ఇంకొక స్థలమా, బాలుడేమిటి, ఇంకా మూడేళ్లు కూడా రాని చిన్నారి బాలుడేమిటి, వీడు మట్టి తిన్నాడని జనం చెప్పడం ఏమిటి, ఈతడి నోరు నేను చూడడం ఏమిటి, ఈతడి రోట్లో ఈ భువన బ్రహ్మాండములన్నీ ధగ 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 వెలిగిపోతూ కనబడడం ఏమిటి, ఇది ఆశ్చర్యం విచిత్రం, ఇంతవరకు సృష్టిలో ఇలాంటివి ఎవరూ చూసి ఉండరు. ఇప్పుడు నాకు అర్థమయ్యింది, మేము అజ్ఞానంలో పడ్డాం, ఇతడు బాలుడైతే బాలుడి నోటిలో ఇన్ని లోకములు కలవు, ఇంతకాలము బాలుడిలాగా నటిస్తున్నాడు, బాలమాత్రుడు కాడు ఇతడు, సలీలుడు విష్ణువు, విష్ణువు కాకపోతే ఈతని నోటిలో ఇన్ని లోకములు ఉంటాయా. తండ్రి వాసుదేవ, మేము మూర్ఖులమై నిన్ను మా బిడ్డనుకుని రకరకాల మాటలతో అవమానిస్తున్నాం, నేను నా భర్త అజ్ఞానంలో పడ్డాం, మమ్మల్ని క్షమించు వాసుదేవ పరంధామ, మాకిప్పుడు అర్థమయ్యింది నువ్వు బాలుడివి కాదు, బాలుడిలాగా కనిపిస్తున్న ఆది విష్ణువు అనుకుని కళ్ళు మూసుకుని రెండు చేతులు తోడించి శరణు శరణు వాసుదేవ శరణు శరణు అంటూ సర్వశరణాగతి పొందింది. అపూర్వమైన అలౌకికమైన అనుభూతికి గురైపోయింది ఆవిడ. తల్లికి తాను విష్ణువుని తెలిసినట్టుగా ఈయన గ్రహించాడు వెంటనే. నన్ను చాలామంది భగవంతుడిగా గుర్తించి పూజించేవాళ్ళు ఉన్నారు, నారదాదులు, వాళ్ళు నాకు అక్కర్లా, నా బాబే అని తొడ మీద కూర్చోబెట్టుకున్న తల్లి కావాలని దిగొచ్చాడు బయలు నుంచి ఆయనకి, తల్లి కోసం దిగొచ్చాట ఆయన, తల్లి విలువ అంత గొప్పది. ఇప్పుడు ఆ తల్లి కూడా దేవుడు అంటే ఎలా మరి, అందుకని వెంటనే ఏం చేశాడు, యశోదమ్మా నాకు కావలసింది మాతృప్రేమ భక్తి, ఇప్పుడు అక్కర్లేదు, ఆయన వెంటనే వైష్ణవమయ అలా ప్రయోగించాడు. వైష్ణవమయ ఎటువంటిదో తెలుసా, అప్పటిదాకా ఎంత అనుభూతితో ఉన్నా ఒక క్షణంలో మళ్ళీ మాయలో పడిపోతాం. మీకే తెలుస్తుంది కదా, స్వస్తి అంటే చాలు, ఢామ్ ఢామ్ అని కూర్చే శబ్దాలు రావు, అదే వైష్ణవమయ. అప్పటిదాకా ఎంత భక్తితో పురాణం వింటున్నా స్వస్తి అనగానే ఇలా దురుపుకుని లేచి బయటికి వెళ్ళిపోయి తోసేసుకుంటూ కాఫీ టీయో అనుకోవడమే మాయంటే. అలాగే ఇప్పుడు యశోదాదేవి ఇంత అపూర్వ దృశ్యం చూసిందా, కానీ మాయ ఆయన ప్రయోగించగానే జడను బడి అంతా మర్చిపోయింది, జడత్వంలో పడిపోయింది. ఎరుక చెడి చూచిందంతా మర్చిపోయింది. ఆ పడతుక సర్వాత్ముడనుచు పలుకక, ఇప్పటిదాకా సర్వాత్మ ఆది విష్ణుడా అన్నదా, అలా పలకడం మానేసి నా కుమారుడు నా బాబు ఎక్కడున్నాడు అని చూసి పక్కనే కృష్ణుడిని తొడ మీద చేర్చుకుంది. కొడుకని తొడపై నిడుకొని కడు వేడుక తోడ మమతగా వించన్ రూప, మా అబ్బాయి మా అబ్బాయి అంటూ తొడ మీద కూర్చోబెట్టి జుట్టు దువ్వి ముద్దు పెట్టుకుని, ఏం చేసేవారు ఎక్కడికి వెళ్ళావు, ఇందాక ఆడుకోవడానికి పంపినట్టున్నానే ఆడుకోవడం అని వచ్చావా అంది తప్ప అసలు ఈ గొడవ జరిగిన విషయమే మర్చిపోయింది ఆవిడ. ఏమి విచిత్రం ఇది, ఒక్క క్షణకాలం సంపూర్ణమైన అజ్ఞానం ఆవరించింది. ఆ అజ్ఞానంలో భగవంతుడు అలా ముంచకపోతే ఈ సృష్టిలో మనం బ్రతకలేంట. ఎప్పుడూ ఒకే అనుభూతితో ఉండాలంటే పరమ యోగుల వల్ల అవుతుంది. అంత యోగత్వం పొందడానికి ఈ పురాణాలు వింటున్నాం మనం. ఈ క్షేత్రాలు ఎందుకు తిరుగుతున్నాం, మీరు ఎన్ని క్షేత్రాలలో ఉన్నా క్షేత్రాల్లో ఉన్నంత మాత్రం చేత మీకు మోక్షం వస్తుందంటే భ్రమసుమ. కాశీలో ఉందామని పోయి చివరికి విజయవాడలో చచ్చిపోయినామండి నేను ఎరుగుతున్నాను. అందువల్ల మనం ఎన్ని గింజుకున్నా ఆ అనుభూతి పొందడానికి యోగత్వం పొందడానికి ఈ పురాణములు మాత్రమే దోహదపడతాయి. చివరి రోజుల్లో మనకి గురుకటాక్షం తప్ప ఇంకా ఏది మనల్ని మోక్షానికి తీసుకు వెళ్ళలేదు. అందువల్ల నిమిషంలో మర్చిపోయింది ఆవిడ. ఈ కథ వింటూ ఉన్న పరీక్షిత్తు పులకించిపోయి, మహాత్మా సుఖయోగేంద్ర నువ్వు చెబుతున్న కథ వింటూ ఉంటే నా శరీరం గగుర్పాటికి గురవుతున్నది, ఏం పుణ్యం చేసుకున్నారు ఆ నందుడు యశోద, జగదీశ్వరుడైన విష్ణుమూర్తిని మా అబ్బాయి అని తొడ మీద కూర్చోబెట్టుకుని పాలిచ్చే యోగానికి నోచుకుందే యశోద, ఆవిడ పూర్వజన్మలో ఏం చేసింది. జగదధీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునోచని యశోద, అంతటి జగదీశ్వరుణ్ణి నా బాబు నా కొడుకు అని తొడ మీద కూర్చోబెట్టి రోజు చల్లుబాలిచ్చి పోషించింది యశోద, ఏం పుణ్యం చేసింది, ఏమి నోము నోచింది, ఎన్ని పుణ్యములు ఎన్ని నోములు నోస్తే ఆవిడకి కృష్ణుడు కొడుకుగా దిగొచ్చాడంటావు. పుత్రుడనుచు అతన్ని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మా, ఈతడు నా కొడుకు అని ఆ కొడుకుని కౌగిలించుకుని అన్నం పెట్టి పోషిస్తున్నాడు నందుడు. కొడుకుగా విష్ణువుకి అన్నం పెట్టి పోషించే పుణ్యం ఏమి చేసి ఉంటాడు ఆ నందుడు. నందుడు ఏ పుణ్యం చేస్తే అతనికి కొడుకు అయ్యాడంటావు కృష్ణుడు. కృష్ణుడు కొడుకు అవడమే కాదు, నందుడు తిండి తింటున్నాడు. మనం ఒక వ్యక్తికి తిండి పెట్టాలంటే కూడా పుణ్యం చేసుకోవాల్సమా, మహాత్ములకు అన్నం ఇంత పెట్టడం అంటే కొన్ని కోట్ల జన్మల పుణ్యం తెలిసిన మీకు. రమ్మంటే మన ఇంటికి పుణ్యాత్ములు రారు, భిక్షకు రమ్మని మీరు పిలవండి వెళ్ళి, మహానుభావులైన యోగులు రమ్మంటే వస్తారా, అది మన పూర్వజన్మ సుకృతి ఉంటే అడుగు పెడతారు, సుకృతం లేకపోతే రమ్మంటే రారు. అటువంటిది విష్ణువుకి అన్నం పెట్టాడంటే అతడు ఏ పుణ్యం చేసి ఉంటాడు అనగా, మంచి ప్రశ్న వేశావు. హరి మీద కవిత్వం రాస్తే ఆ కవులు కైవల్య స్త్రీకి పెడతారు, హరిపోషణం అప్పిన తల్లిదండ్రులు ఎక్కడికి పెడతారో ఎవరికి తెలియదు, అంత మోక్షం వాళ్ళకి ఆ హరి ఇస్తాడు. శ్రీహరిని పోషిస్తే శాశ్వత కైవల్యం వస్తుంది. ఈ నందుడికి యశోదకి మన కథలు ఒక పూర్వజన్మ గాథ ఉన్నది. అవనీశ విను ద్రోణుడను వాడు వసువుల యందు ముఖ్యుడు ధరయతని భార్య వారి నిద్దర బ్రహ్మ వసుధపై జన్మింపుడంతుబంచిన వారలతని తూచి విశ్వేశ్వరుండైన విష్ణు సేవారతి మాకిచ్చితేనయు మహి జనింతు మనవుడు నట్ల కాకనయ్యే వెల్పుల పెద్ద ఆ ద్రోణుడి నందుడై జనించే ధర యశోదయ్యే ధనుజేంద్రవైరియు కమల గర్భుమాట గారవించి తల్లిదండ్రులను తుతగ వారి మన్నించే అధిక భక్తి వారు నలరి రెట్లు. పూర్వం వసువులలో ద్రోణుడు అని ఒక నాయకుడు ఉండేవాడు. దేవతల్లో వసువులు అనే పేరుతో ఒక తెగ దేవతలు ఉన్నారు. ఈ వసువులు మన ప్రాణమునకు దాతలు వాళ్ళు. వసువుల యొక్క అనుగ్రహం ఉంటే మనకి ప్రాణం నిలబడుతుంది. ప్రాణం బాగాలేదన్నామంటే వసువుల యొక్క అనుగ్రహము లేదు అని అర్థం అన్నమాట. ఈ వసువులకి ఒక రాజుగారు ఉన్నారు, ఆయన పేరు ద్రోణుడు. అదిగో మీకు వసువుల గురించి భారతంలో వస్తుందిగా, అష్టవసువులు వెళ్ళి వశిష్ఠుడు ఆవును ఎత్తుకుపోయారు, ఆఖరి వాడే భూమి మీద భీష్ముడిగా ఉండిపోయాడు. ఆ వసువులు పుట్టి పుట్టడంతో గంగాదేవి నదిలో భారీగానే శరీరం విడిచిపెట్టారు. అలాంటి వసువులు మొత్తం 2 కోట్ల మంది ఉన్నారు. ఆ 2 కోట్ల మందికి నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ద్రోణుడు. ఆ ద్రోణుడు అనేవాడు రాజన్నమాట. అంటే కురుపాండవులకు విలువిద్య నేర్పిన ద్రోణాచార్యుడు కాదు, ఈయన పేరు కూడా ద్రోణుడే. ఆయన భార్య పేరు ధర. ఆ ధర, ద్రోణుడు మంచి భక్తులు, విష్ణు భక్తులు వాళ్ళు. రోజు శ్రీమన్నారాయణుడిని పూజించి ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రం చదువుతూ ఉంటారట వాళ్ళు. ఒకరోజున బ్రహ్మదేవుడు వారి దగ్గరకు వచ్చాడు. ఓ ధర, ద్రోణ, భూలోకంలో కొంతకాలం మానవులుగా మీరు జీవించండి. భూమి మీద పాపాత్ములు ఎక్కువైపోయారు. దుష్ట శిక్షణకి శ్రీహరి పుట్టబోతున్నాడు. ఆయనకి సేవ చేయడానికి మీరిద్దరూ భూలోకంలో పుట్టండి. గోవులను కాచుకుంటూ లీలలు చెయ్యండి అనగా వాళ్ళు అన్నారు, మేము భూమి మీదకి వెళ్ళమండి, ఎందుకు వచ్చింది మానవ జన్మ? మానవ జన్మలో ఏం సుఖం ఉంది? పుట్టడం ఒక బాధ, పెరగడం ఒక బాధ, రోగాల బాధ, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మలమూత్ర విసర్జనల బాధ, తిండి ఎక్కువైతే బాధ, లేకపోతే బాధ. ఈ పిల్లలు పుట్టడం ఒక బాధ, పుట్టకపోతే ఒక బాధ, చావడం ఒక బాధ, చావకపోతే ఒక బాధ, అన్నీ చచ్చే చావులే. ఈ మానవ జీవితం ఎత్తిన తర్వాత జన్మమెత్తినదాది సుఖమెంత లేదు. పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఎంత సుఖం లేదు. సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువ. మీరు ఎక్కడన్నా చూడండి, మనం నిజంగా ఆలోచిస్తే సుఖపడేది కొద్దిగా, దుఃఖమే ఎక్కువ. గ్యాస్ ట్రబుల్ ఒకడికి, ప్యాస్ ట్రబుల్ ఒకడికి, ఇంకో ట్రబుల్ ఒకడికి, ఇంకో ట్రబుల్ ఒకడికి, అన్ని ట్రబుల్సే కదండి నిరంతరం. ఈ దుఃఖ భూయిష్టమైన పరమ దౌర్జన్యంతో, అజ్ఞానంతో నిండిన మానవ జన్మ మాకెందుకు? హాయిగా దేవతలుగా జరామరణాలకు అతీతంగా నిత్యయౌవనంతో నారాయణ స్మరణ చేసుకుంటున్నాం, మాకొద్దు మానవ జన్మ అన్నారు వాళ్ళు. అప్పుడు బ్రహ్మనవి, మానవులు ఎంత దురదృష్టవంతులైనా వాళ్ళంత అదృష్టవంతులు లేరు. ఎందుకో తెలిసిన, దేవతలు కూడా మళ్ళీ భూలోకంలో పుట్టితేనే మోక్షానికి వెళ్ళగలరు. మోక్షం దేవతలకి లేదు తెలిసిన మీకు, మానవులకే మోక్షం ఉన్నది. శ్రీమన్నారాయణుడి దగ్గరికి, వైకుంఠానికి వెళ్ళాలంటే మానవ జన్మ ఎత్తాల్సిందే, గురువుగారు ఉపన్యాసం వినవలసిందే. వింటే కానీ మోక్షం రాదు. మోక్షం ఇచ్చే భూమి కర్మభూమి, ఈ పుణ్యభూమి. కాబట్టి ఎంత వాడైనా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం క్షీణించాక మళ్ళీ దేవతలు కూడా భూమి మీద పుట్టవలసిందే, మళ్ళీ ఇక్కడికి వచ్చి తపస్సు చేయవలసిందే, ఇక్కడి నుంచే మోక్షం పొందాలి. మానవులు వాసుదేవుడికి సరాసరి దగ్గరికి వెళ్ళే శక్తి కలిగిన వాళ్ళు. మానవుల దగ్గర అనేక దివ్యశక్తులు ఉన్నాయి, అవి నీకు అర్థం కాకలా అంటున్నావు. కాబట్టి తరించాలంటే భూమి మీద పుట్టాలి. అయినా పుట్టడం పెరగడం అనే దుఃఖాలే, లేకపోతే మోక్షంలో ఉన్న ఆనందం ఏం తెలుస్తుంది? తప్పదు నా ఆజ్ఞని శిరోధార్యంగా భావించి భూమి మీద పుట్టు అనగా, అప్పుడు వాళ్ళు అన్నారు, నీ ఆజ్ఞ ప్రకారం భూలోకంలో పుట్టడానికి మేము వెళ్ళాలంటే మాకు నువ్వు ఒక వరం ఇవ్వాలి. విశ్వేశ్వరుడైన విష్ణువు పుడతాడన్నావుగా భూలోకంలో, పుట్టిన విష్ణువుని చిన్నప్పుడు పెంచి పోషించే భాగ్యం మాకేమన్నారు వాళ్ళు. చిన్నప్పుడు అన్నారు, అది కూడా పెద్దయ్యాక పెళ్లి చేసే భాగ్యం ఇవ్వమని కోరలా పాపం. మరి కోరుకునేది కూడా అంతవరకు కోరుకున్నారు, అదే యోగం అంటారు. మళ్ళీ శ్రీమన్నారాయణుని బాల్యలీలలు చూస్తూ ఆయనని పెంచి పోషించే భాగ్యం మాకిస్తేనే మేము భూలోకంలో పుడతామనగానే, శ్రీహరి యొక్క లీలలు చూడాలన్న వారి కోరికని అర్థం చేసుకున్న బ్రహ్మ, తథాస్తు, 8 ఏళ్ళు వచ్చేదాకా శ్రీ మహావిష్ణువు మీ దగ్గరే ఉంటాడు, 8 ఏళ్ళు నిండగానే మీ దగ్గర నుంచి దూరం అయిపోతాడు అని దీవించాడు. అదిగో ఆనాడు బ్రహ్మదేవుడిచ్చిన వరం వల్ల ఆ ద్రోణుడు నందుడై పుట్టాడు, ధర యశోదయ్యింది. శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ఇచ్చిన వరాన్ని ఏం చేశాడు? నిలబెట్టడం కోసం దేవకీ వసుదేవులకి పుట్టినప్పటికీ ఇక్కడ పెరిగాడు, లేదా అక్కడ పెరగచ్చు ఆయన కావాలంటే. కేవలం బ్రహ్మ ఇచ్చిన వరం కోసం ఇక్కడికి వచ్చాడు. వారిని తల్లిదండ్రులు అంటూ పిలిచాడు, వారు పెట్టిన అన్నం తిన్నాడు, ఇచ్చిన పాలు తాగాడు, సరదాగా ఆడుకున్నాడు, వాళ్ళని ఆనందపెట్టాడు, వారు కూడా తరించారు. ఎంత భక్తితో చూశారండి, నందుడు యశోద పెంచినట్టుగా ఏ తల్లిదండ్రులు పిల్లలు అలా పెంచలేరు, అంత బాగా పెంచారు వారు. ఇప్పుడు అర్థమైంది కదా వారి పూర్వజన్మ సుకృతం. అది పూర్వజన్మ సుకృతం లేకపోతే మాత్రం ఎవ్వరం భగవంతుణ్ణి మనం సంతానంగా పొందలేం. హరి యొక్క అనుగ్రహం, పూర్వజన్మ పుణ్యం లేకపోతే మాత్రం భగవంతుని మీదకి దృష్టి వెళ్ళదు, ఆయన సంతానంగా రాడు.